ದಂಡಕಾರಣ್ಯ ದೇಶು ನಗರೇ ನಂದುರಾಭಿದೇ ಏಕಂ ಕೈವರ್ತಕೋ ದುಷ್ಟೋ ನಾಮ್ನಾ ನಾಮೈವ ವಿಕೃತಃ. ಪೂರ್ವಂ ದಂಡಕಾರಣ್ಯಲ್ಲೋ, ಆ ದಂಡಕಾರಣ್ಯ ಅನ್ನೋದು ಪೆದ್ದ ಅರಣ್ಯಂ. ರಾಮಚಂದ್ರುಡು ಕೂಡ ದಂಡಕಾರಣ್ಯಲ್ಲೋನೇ ಒಕಪ್ಪುಡು ವನವಾಸಂಲೋ కొంతకాలం ఉన్నాడు. ఆ దండకారణ్యం శివారుల్లో అడవిలోకి అడుగు పెట్టడానికి ఊళ్ళు చిట్ట చివరిగా ఉంటాయే, అటువంటి వాళ్ళని శివారు ప్రాంతాలు అంటారు. అనగా ఆ ఊరు దాటితే అడవిలోకి అడుగు పెడతాం అన్నమాట. అందుకని అరణ్యమునకు ప్రారంభ ప్రాంతము, దేశమునకు చివరి ప్రాంతము అని పిలువబడే ప్రాంతం అది. ఆ ప్రాంతంలో నందుర అని పేరు కలిగిన ఒక నగరం ఉన్నది. ఈ నందుర నగరం దాటామంటే ఇంకెవడైనా సరే దండకారణ్యం, డీప్ దండకారణ్యంలోకి, ఫారెస్ట్లోకి అడుగు పెడతాడనమాట. ఆ నందుర ప్రాంతంలో కైవర్తకుడు అని ఒక దుష్టుడు ఉన్నాడు. వాడి పేరే కైవర్తకుడు. వాడికి పేరుకు తగిన వికృత లక్షణాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి జోదమాడేవాడు వాడు. ఆబాల్యాత్ చౌర్య నిరత, చిన్నప్పటి నుంచే దొంగతనం నేర్చుకున్నాడు వాడు. వాడు పుట్టి పుట్టగానే వాళ్ళమ్మ మెళ్ళలో ఉన్న గొలుసు లాగేసేట. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని ఒక సామెత ఉంది. దొంగడు కూడా పుట్టడంతో దొంగతనం నేర్చుకుంటాడు. వాడు పాలు తాగుతున్నప్పుడు వాళ్ళమ్మ చెవులుకున్న దుద్దురిప్పేసేవాట, ఇప్పి పక్కన మంచంగా దాచేవాట. అది ఎలా వస్తుందంటే వస్తాయండి, తెలియదు. చిన్నపిల్లలు కొంతమంది చిన్నప్పటి నుంచి మంచి మంచి బుద్ధులు ప్రదర్శిస్తారు. కొంతమంది చక్కాను అందంగా పాడతారు, కొందరు మాట్లాడగలుగుతారు, కొంతమంది దానం చేస్తారు. నేను ఎరిగి ఒక కుర్రాడు ఉండేవాడు. 3 ఏళ్ల వయస్సులో ఒక రోజున వాడి ఇంట్లోంచి 5 రూపాయలు నోటు పట్టుకొచ్చి నాకు దానం ఇచ్చాడు. నాకు మతిపోయింది. ఇంట్లోంచి ఏదో పట్టుకొచ్చి పిల్లాడికి ఆయుధం పెడుతున్నాడేమో అంటే వాళ్ళమ్మ వచ్చి, లేదండి తాత తాత అన్నట్ట. వాడికి అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయి. తాత తాత అంటూ పలికి, ఈయన మా గురువుగారు ఈయనకి 5 రూపాయలు ఇమ్మని అడిగి నన్ను చావుగొట్టి ప్రాణం తీసి 5 రూపాయలు పట్టుకొచ్చి మీ చేతిలో పెట్టాడండి అంది ఆవిడ. గణపురం అనే ఊళ్ళో అంటే అప్పటి నుంచి వాడు తాత అన్నమాట. ఆ తర్వాత క్రమంగా నేను చూశాను, 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చేసరికి వాడు రోజు కనీసం ఓ 10-15 రూపాయలు దానం చేస్తే కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకునేవాడు కదా. వాళ్ళు కోటీశ్వరులు, ఐశ్వర్యవంతులు అనుకోండి. అలా పిల్లలకు కొంతమందికి పుట్టుకతో వస్తాయి. మంచి కిరాణా కొట్టు అనమాట వైశ్యులు వారు. ఆ వైశ్య వంశంలో పుట్టాడు ఆ కుర్రాడు. బాగా దాతృత్వం అనమాట, ఎంత పేరు. తర్వాత నేను ఆ ఊరు వదిలేసి వచ్చేసాను, ఏలూరు వచ్చేసాను. 3 ఏళ్ల వయస్సు నుంచి 5 ఏళ్ల వయస్సులో ఆ కుర్రాడు ప్రతిరోజు 10-15 రూపాయలు దానం చేయాలనుకునేవాడు. వాడు ఎలా వచ్చింది ఆ సంస్కారం? నా అనుమానం పూర్వజన్మలో వాడు ఏసీబీ చక్రవర్తితో అలాంటి వంశంలో పుట్టినవాడు ఉంటాడు దాత. అందుకే ఈ జన్మలో కూడా దానం చేస్తున్నాడు. మరోడు ఉండేవాడు. ఆ జయా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనే స్కూల్లో పనిచేశాను నేను కొంతకాలం. ఆ పనిచేస్తున్న రోజులు రోజు వచ్చి పుస్తకాలు కొట్టేసి అమ్మేసేవాడు అందరికీ. పిల్లల పుస్తకాలు అమ్మేసేయటం, పిల్లల చెప్పులు ఎత్తుకుపోవడం దొంగతనం వాడిది. ఇంకోటి ఉండేవాడు అదే స్కూల్లో. ఆడపిల్లలు వెనకే కూర్చుని జడ పీకివాడు వస్తున్నమాట. వాడు ఆడపిల్లలు ఏడిపించాడు వాడి లక్షణం. బహుశా పూర్వజన్మలో రావణాసురుడి యొక్క రక్తం వాడి మీద పడిందేమో తెచ్చినప్పుడు జడ పీకేవాడండి గ్యారంటీ గాను. ఈ వీడు బాధపడలేక కంప్లైంట్లు ఇచ్చి ఇచ్చి చివరికి స్కూల్ నుంచి డిస్మిస్ చేయవలసి వచ్చింది వాడిని. ఆ తర్వాత తెలిసింది వాడు 3-4 ఆడపిల్లలను చంపేశాడు తర్వాత ఇద్దరు మార్గుడు. కాబట్టి కొంతమంది అలా పుడతారు. ఒక్కొక్కడు పుట్టి పుట్టగానే చిన్నప్పటి నుంచి సంగీతం పడతాడు, బలిపాడేస్తారు. మొన్న ఒక 3 ఏళ్ళు 2 ఏళ్ళు కుర్రాడు వాడు పాడేస్తున్నాడు. సరిగ్గా మాటలు సరిగ్గా ముద్దు ముద్దుగా ఉన్నాయి అయినా పాడతాడు వాడు. కొంతమంది చిన్నప్పుడే కారు డ్రైవింగ్ నేర్చుకుంటారు. పూర్వం మెకానిక్ అయి ఉంటాడు వాడు. మా తమ్ముడు కొడుకు కూడా ఉన్నాడు. వాడు చిన్నప్పుడే వచ్చేసింది 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో 7 ఏళ్ళకో కారు నడపడం వచ్చేసింది వాడికి. పూర్వజన్మలో వాడు మెకానిక్ ఏదో సంస్కారం ఉంటుంది వాడికి పాపం. ఒక్కొక్కడికేమో పావులు పట్టుకోవడం వస్తుంది. ఒక్కొక్కడు చిన్నప్పటి నుంచి పురాణాలు చెప్పడం నేర్చుకుంటాడు. వీడు పూర్వజన్మలో వ్యాసుడి వంశతో పుట్టినవాడు ఉంటాడనమాట. కాబట్టి చెప్పవచ్చేది ఏంటంటే ఆయా సంస్కారాలు వాళ్ళవి, ఇవన్నీ పూర్వజన్మ సంస్కారాలు. అలా ఈ కైవర్తకుడికి చిన్నప్పటి నుంచి దొంగతనం, భయంకరమైన దొంగతనం, పైగా చాలా తెలివితేటలతో కాకికి తెలియకుండా కాకి పొదుగుతున్న గుడ్లెత్తుకొచ్చేసేవాడు వాడు. అంతటి దొంగతనం అలవాటు పడింది వాడికి. ఆబాల్యాత్ శౌర్య నిరత యౌవనే జారకర్మకృతు ప్రత్యక్షం దృష్టి విగమాత్ హరతే చ శపత్యపి. చిన్నప్పటి నుంచి దొంగతనం, యవ్వనంలో గడుగు పెట్టడంతో స్త్రీలను ఏడిపించటం, వేశ్యాలు అలత్తం వాడికి అలవాటే. అందరూ చూస్తూ ఉండగానే పక్కవాడికి తెలియకుండా తమాషగా దొంగతనం చేసేసేవాడు వాడు. ప్రత్యక్షం దృష్టి విగమాత్ హరతేజ, అందరూ చూస్తూనే ఉన్నారు కానీ వాళ్ళకి తెలియకుండానే దొంగతనం చేయగలడు వాడు, అంత గొప్పవాడు. పూర్వం ఒక దొంగాడికి ఒక కూతురు పుట్టింది. నా కూతుర్ని నాకంటే గొప్ప దొంగకే ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు వాడు. దానికి వాడు ఒక నియమం పెట్టాట, నా కూతుర్ని పెళ్లి చేసుకునేవాడు మామని మించిన అల్లుడు దొంగతనంలో అయి ఉండాలి అని అని ఒక షరతు పెట్టాడు. దాంతో ఎక్కడెక్కడ దొంగాళ్ళు వచ్చేవారు వీటి షరతులో ఓడిపోయేవారు. ఇంతకు వీటి పెట్టిన షరత్ ఏమిటని అడగరే, అక్కడ పెద్ద తాడి చెట్టు ఉందిట, ఆ తాడి చెట్టు మీద ఓ పక్షి గూడు పెట్టింది, అందులో గుడ్లు పెట్టింది. అది గుడ్లు పొదుగుతూ ఉంటే దానికి తెలియకుండా గుడ్లు తీసుకురావాలి. చాలామంది దొంగలంతా, ఈ దొంగాడి కూతురు కొంచెం అందంగా ఉంటుందిలేండి, కాకి కంటే నల్లగా ఉంటుంది, కొంచెం ఏదో అదొక అందం, అందుకని అందానికి లొంగిపోయి, పైకి వీడు గొప్ప దొంగ కదా, దొంగ సొమ్ము చాలా ఉంది వీడి దగ్గర, అందుకని దొంగమామ గారు దొరికితే బాగుండని ఒక దొంగలుళ్ళు చాలామంది వెతుక్కుంటూ వచ్చి ఈ కాకి పొదుగుతున్న గుడ్లు దానికి తెలియకుండా అపహరించడానికి ప్రయత్నించారు, కుదరలేదు, కాకి తన్నింది వాళ్ళని, దాంతో ఓడిపోయి వెళ్ళిపోయారు. ఇంత గొప్ప మామగారికి మనం దొంగలుళ్ళం అయ్యే అవకాశం లేకపోయింది, దొంగబతికిలా అయిపోయింది అనుకుని వెళ్ళిపోయారు పాపం. ఓ దొంగడు వచ్చాడు, మామా నీకు తెలియకుండా నీ సొమ్ము కూడా కొట్టేయగలను నేను, అటువంటిది కాకి గుడ్లు కొట్టేయడం ఒక లెక్క, నేను ఈ విద్యలో ఆరితేరాను, ఏమైనా మీ అమ్మాయిని చేపడతాను అన్నట్ట. సరే అన్నాడు ఈయన. వెంటనే వీడు ఏం చేశాడు, చక్కని ఒక సంచి ఈ వీపుకి తగిలించుకుని జాగ్రత్తగా కాళ్ళకి పగ్గాలు వేసుకుని ఈ తాడి చెట్టు ఎక్కేశాడు. చెక చెక చెట్టు ఎక్కి ఆ కాకి పొదుగుతుంటే దానికి కూడా తెలియకుండా చాలా నేక్కుగా ఆ గుడ్లు తీసి సంచిలో వేసుకున్నాడు. ఆ కాకి మొత్తం 4 గుడ్లు వేసింది, ఆ 4 గుడ్లు కూడా ఈ సంచిలో వేసుకున్నాడు. వేసుకుని కిందకి దిగాడు. వచ్చి, మామా కాకి తెలియకుండా గుడ్లు కొట్టుకొచ్చేసాను, మీ అమ్మాయి నాకు అని సంచిలో చేయట్టాడు. సంచిలో చేయడితే సంచిలో గుడ్లు లేవు, వాడికి మతిపోయింది. ఇదేమిటిది, కాకి తెలియకుండా అని బుర్రలా కొక్కుని, కాకి తెలియకుండా అని మళ్ళీ బుర్ర కొక్కుని, కాకి తెలియకుండా అని మళ్ళీ బుర్ర కొక్కుని, ఆ తర్వాత ఈ సంచిలో 4 గుడ్లు వేశానండి మామగారు, మరి ఏమిటో కిందకు వచ్చారు గుడ్లేమంటే, ఆ దొంగడు కూతురు వచ్చి ఈ గుడ్లేనా అని నవ్వుతూ తీసింది. వీడి చెట్టు ఎక్కి ఆ సంచిలో గుడ్లు వేసుకుంటుంటే వీడికి తెలియకుండా వీడి వెనకాతల చెట్టు ఎక్కి అది ఆ గుడ్లు కొట్టేసిందిట. మామగారు నవ్వి, చూసావా మరి నా కూతురు ఏంటేమిటో, అందుకే ఈ కూతురికి తగినవాడు కావాలని నిన్ను వెతుక్కున్నాను, నువ్వు పర్వాలేదులే, కాకికి తెలియకుండా నువ్వు కొట్టావు, నీకు తెలియకుండా మా అమ్మాయి కొట్టేసింది, మీ ఇద్దరికి బాగా కుదురుతుంది అని దొంగ ముహూర్తంలో దొంగలను పిలిచి దొంగల యొక్క పురోహితుల చేత దొంగ మంత్రాలు చదివిస్తూ దొంగ పెళ్లి చేసేశారు. అలా పెళ్లి చేశారట. అలా ఆ రోజుల్లో అలాంటి దొంగలు ఉండేవారు అన్నమాట. మరి ఏ ముహూర్తంలో పుడతారో తెలియదు కానీ అటువంటి వాడు వీడు. కాకికి తెలియకుండా గుడ్లు తెచ్చేవాడి దగ్గర నుంచి ఆ వాడికి తెలియకుండా గుడ్లు కూడా అపహరించే దొంగ అన్నమాటి వీడు. ఇంకా ఇవి సరిపోక, ఎవరైనా ఎప్పుడైనా నువ్వు దొంగతనం చేసావంటే శపథాన్ కురుతే మిథ్యా, దొంగ శపథాలు చేసేవట్టు, ఒట్టండి బాబు మీ నెత్తి మీద ఒట్టు, మీ ఆవిడ మీద ఒట్టు, మా నాన్న మీద ఒట్టు, మా అమ్మ మీద ఒట్టు, నేనే దొంగతనం చేయలేదు అని చీటికి వాటికి శపథాలు చేసేవాడు. ఇదో లక్షణం కొంతమందికి. ఇతరులకి చాలా బాధ కలిగించాడు. ఊళ్ళో వాళ్ళందరికీ చికాకు వచ్చేసింది. వీడికి 10 ఏళ్ళు వచ్చేసరికి ఇంక ఊళ్ళో ఉండకూడదని తరిమేశారు వాడిని. దాంతో వాడు అడవిలో మకం పెట్టాడు. ఆ అడవిలో ఒక క్రూరురాలైన బోయేదాన్ని పెళ్లి చేసుకున్నాడు. దానితో కలిసి తెగ తాగేవాడు, పీకిదాకా తాగి దొంగతనాలు చేసి. ఇప్పుడు ఊళ్ళో లేడుగా, అడవిలో ఉన్నాడు కాబట్టి ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరైనా అటుగా పెడుతూ ఉంటే వాళ్ళ బుర్ర మీద కర్రతో వాటి కొట్టి ఎర్రగానే ఎత్తులొచ్చేలా చేసి వాళ్ళ సొమ్ములు అపహరించేవాడు. హత్యలు, దొంగతనాలు, ఒకటేమిటి వాడు చేసిన పాపాలు ఇన్ని అన్ని అని చెప్పడానికి వీలు కాదు. ఏవం బహుధనో జాత, ఈ విధంగా చాలా ధనం సంపాదించాడు. రకరకాల సుందరీమణుల్ని, బోయ స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళతో ఆనందంగా తిరిగాడు, తెగ తాగాడు, తాగుడితో పాటు మాంసము తిన్నాడు. వీడి దగ్గర రకరకాల ఆయుధాలు ఉన్నాయి, కత్తులు, గొడ్డళ్ళు. శస్త్రము అంటే మంత్రం వేయకుండా ప్రయోగించేటటువంటి ఆయుధములను శస్త్రములు అంటారు. ఈటె, కత్తి, గొడ్డలి, బాణం, ఇవన్నీ శస్త్రములే. వీటితో వాడు చాలా హత్యలు చేశాడు. కొంతకాలం పోయేసరికి ఎలా వచ్చిన డబ్బు అలాగే పోయేది వాడికి. దొంగ సొమ్ము కదా, దొంగాడి సొమ్ము ఏమవుతుందంటే ఎంత సంపాదించినా నిల ఉండదు, వ్యసనాలకు ఖర్చు అయిపోతుంది. ధనము సంపాదించడమే కాకుండా దాన్ని జాగ్రత్త చేయటం కూడా ఒక గొప్ప కళ. కొంతమంది ఎంత డబ్బున్నా ఒక రూపాయి తీసి ఖర్చు పెట్టకుండా పిసిడిగొట్టుతనంతో దాచి వారసులకు ఇస్తారు. కొంతమంది ఖర్చు విపరీతంగా పెట్టి నాశనం అయిపోతారు. కొంతమంది అనుభవిస్తూ కూడా చాలా జాగ్రత్తగా అట్టి పెడతారు. వీడి పాపిష్టి సొమ్ము, అక్రమంగా వస్తున్న సొమ్ము ఎలా వచ్చేది అలాగే ఖర్చు అయిపోయేది. ఈ వేశ్యలకో లేకపోతే మాంసానికో మద్యానికో మొత్తం మీద తగలేసేస్తూ ఉండేవాడు. ఒక రోజున వీడి భార్యల్లో ఒక భార్య, ఒక బోయ స్త్రీ, ఆపాదమస్తకం నల్లగా ఉండే ఒక స్త్రీ వీడి దగ్గరకు వచ్చింది. ఆమెను చీకట్లో ఎక్కడికైనా బయటికి పంపితే ఇంకా ఆవిడ గుర్తుపట్టలేము, నవ్వితే ఆవిడ దంతాలను బట్టి గుర్తుపెట్టేవారట, లేకపోతే ఆవిడ ఉందని కూడా తెలిసేది కాదు. అంత చీకట్లో కలిసిపోయేటటువంటి నల్లని స్త్రీ, పాపం జుట్టు కూడా నల్లగా ఉండేది, కొంచెం మాత్రమే పట్టు ఉండేది. ఎంత ఉండేది పట్టు అంటే మా అయితే ఒక కుండ బోర్లించినట్టు ఉండేదిట. అటువంటి సుందరి ఒక రోజున, ఏం సంపాదిస్తున్నావురా, నువ్వు సంపాదించిందంతా తాగుడికే సరిపోలేదు, డబ్బులు అయిపోయాయి, ఈ పూట నాకు మంచి కాల్చిన లేడి మాంసం 4 కొండల కళ్ళు కావాలి, దాంతోపాటు ఇవాళ నా పుట్టినరోజు, ఒక్క ఉంగరమన్నా పట్టుకురా ఈ ఫింగర్ కందిట. దాంతో వీడు, అయ్యో ఇంట్లో ఏం డబ్బులు లేవా, నీకు ఉంగరం ఇద్దామంటే సమయానికి డబ్బు లేదా అనుకున్నాడు. భార్యామణి మద్యం మాంసం ఉంగరం అడిగితే ఈ మాత్రం తెచ్చిపెట్టలేనా, అందులో బోయస్త్రీ అడిగితే కాదని ఎలా అంటానో అనుకున్నాడు వీడు. కానీ వీడి దురదృష్టం ఏంటంటే ఆ పూట ఆవిడ అడిగినందుకు కూడా ఎక్కడా డబ్బు దొరకలేదు, దొంగతనం పారలేదు, ఆ అరణ్య మార్గంలో ఒకడూ వెళ్ళలేదు, ఏ సత్యనారాయణ మేస్టారు దొరకలేదు వాడికి. దాంతో విసిగెత్తిపోయాడు వాడు. కొంచెం ముందుకెళ్ళాడు. ఒక గ్రామం ఆ చుట్టుపక్కల అడవిలో కనపడింది. వీళ్ళ నందుర అనేటటువంటి ఊరికి దూరంగా ఓ పల్లెటూరు గ్రామం ఉన్నది. ఆ పల్లెటూరు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక దీపం వెలుగుతోంది ఇంట్లో. చీకటి సమయంలో ఎవరో దీపంలో దీపం వెలిగించారు ఇంట్లో. అమ్మ, ఇక్కడేదో ఇల్లు దొరికింది, ఇంట్లో మనకేదో దొంగతనానికి అవకాశం ఉందనుకుని అక్కడికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఒక పరమ పూజ్యుడైనటువంటి బ్రాహ్మడు ఉన్నాడు. ఆ బ్రాహ్మడు గది, చిన్న గది మాత్రమే కట్టుకుని, పెద్ద ఇల్లు కాదట, ఒక గుడిసె లాంటిది అనుకోండి, ఒక ముక్కలు చెప్పాలంటే ఓ పర్ణశాల లాంటిది వేసుకుని లోపల అర్చన చేసుకుంటున్నాడు. అతని చేతికి ఉంగరం ఉంది. వీడు అమాంతంగా లోపలికి వెళ్ళాడు. వెళ్ళి వాడు ఎంత బతిమాలుతున్నా వినిపించుకోకుండా, ఒరే నేను ఓ పర్ణశాల వేసుకుని భగవంతుణ్ణి పూజించుకుంటూ తపస్సు చేసుకుంటున్న బ్రాహ్మణ్ణి నా జోలికి రాకని చెప్తున్నా వినిపించుకోకుండా లోపలికి దూకి కత్తితో వాడు జుట్టు పుచ్చుకుని ఒక్క దెబ్బకి తల నరికి అవతల పారేశాడు. పారవేసి ఆ చేతుకున్న ఉంగరం లక్కున్నాడు. ఇంకా ఇంట్లో ఏవో కొన్ని సంపదలు దొరికాయి. ఆ సామాన్లు తీసుకెళ్ళి వాటిని అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో కళ్ళు కొన్నాడు, లేడి మాంసం కొన్నాడు, తన భార్యతో పాటు హాయిగా తాగి తందనాలాడాడు. క్రమంగా వాడి పాపం పెరిగిపోవటం వల్ల శరీరం అంతా దుర్వాసన వచ్చేయటం మొదలుపెట్టిందిట. పాపం పెరిగిన వాడి శరీరం నుంచి చెమట వస్తుంది, ఆ చెమట వాసన ఎక్కువగా ఉంటుంది. మనిషి శరీరం నుంచి విపరీతమైన దుర్వాసనతో కూడిన చెమట వస్తుంది అంటే మాత్రం వాడి దగ్గర ఏదో కొంత పాపం ఉందని అర్థం అంట. అందున పులుసు కంపు, కుళ్ళిపోయిన చేపలు, కుళ్ళిపోయిన మాంసం, కుళ్ళిపోయిన ఎముకలు, పందులు, ఇటువంటి వాటి మీద నుంచి వచ్చే దుర్వాసన శరీరం నుంచి వచ్చిందంటే మాత్రం వాడు మహాపాతకుడు, బ్రహ్మహత్యాది పాపములు చేసినవాడు అని అర్థం అన్నమాట. అటువంటి వాసన రావడం మొదలుపెట్టింది. ఈ వాసన వచ్చే కొద్దీ వీడికి మాంసం మీద మద్యం మీద వ్యామోహం పెరిగింది. ఏకదా కశ్యచిత్ పృష్టే ధావితో యోజనావధి సతు తస్మాత్ గతో దూరం స్ఖలిత్వా పతితో భువి. ఒకరోజున వాడికి శరీరం నుంచి నెత్తురు కూడా రావడం మొదలుపెట్టింది, నోట్లోంచి దుర్వాసన రావడం మొదలుపెట్టింది, పురుగులు పడడం మొదలెట్టాయి. దాంతో ఈ భోగం స్త్రీలంతా చిచ్చి చిచ్చి వీడి దగ్గర వాసన వస్తుంది, పూర్వంలో డబ్బు కూడా సంపాదించడం లేదు, కనీసం తాగడానికి కళ్ళు కూడా తేలేని ఈ దరిద్రుడు మరకమొగుడేమిటి అని మొట్టికే లేచి గెంటేశారు. ఇక నీతో పళ్ళెం, బాగా డబ్బు సంపాదిస్తే మా దగ్గరికి రా, నోటి దుర్వాసన పోగొట్టుకుంటే మా దగ్గరికి రా, శరీరం నుంచి వచ్చే ఈ చెమట కంపు ఇంపుగా మార్చుకోగలిగితే మా దగ్గరికి రా అని గెంటేశారు. దాంతో వాడు ఏమి చేస్తే ఈ కంపు పోతుంది అనుకున్నట్ట. అప్పుడు వాడికి చిన్నప్పుడు చుట్టుపక్కల వాడు చెప్పుకునే మాటలు గుర్తొచ్చాయి. మంచి రాజవైద్యం చేయించుకుంటే ఈ కంపు పోతుంది. రాజవైద్యం చేయించుకోవాలంటే డబ్బు బాగా ఖర్చు అవుతుంది. మహారాజుల దగ్గర ఉండే గొప్ప గొప్ప వైద్యులు అంటే మాటలు కాదుగా, ఖరీదైన వైద్యం చేయించుకోవాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు తెచ్చుకొని ఈ జబ్బుని వదిలించుకొని ఆ తర్వాత కొంత డబ్బు పట్టుకుని మళ్ళీ తిరిగి వీళ్ళ దగ్గరికి వెళితే ఆరోగ్యం బాగుపడి డబ్బు ఉన్న నన్ను వీళ్ళు సేకరిస్తారు, కాబట్టి డబ్బు కావాలనుకున్నాడు. డబ్బు కోసం ఎక్కడ వెతికినా వాడికి డబ్బు దొరకలేదు, సరైన క్యాండిడేట్ దొరకట్లేదు, డబ్బు ఉన్నవాళ్ళు ఎవరు వీడికి దొరకట్లేదు, దొరికిన వాళ్ళేమో ఏకాంతంగా దొరకడం లేదు. కొంతమంది దగ్గర డబ్బు ఉన్నవాళ్ళు ఆ మార్గంలో వెడుతున్నారు, కానీ వాళ్ళు కూడా భటులతో వెడుతున్నారట. పూర్వం మంచి సెక్యూరిటీతో వెళ్ళేవారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు వీడిని చంపుతారు. ఒక్కడు మహాభటులతో యుద్ధం చేసి బతకలేడు. అందువల్ల వీడు సమయం కోసం డబ్బు కోసం వెతికాడు. ఇలా ఉండగా ఒకనాడు వాడికి ఈ నందుర గ్రామంలో మళ్ళీ ఒక ఇల్లు కనపడింది. ఆ ఇంట్లోంచి ఆవునేతి దీపపు కాంతి కనపడింది. ఓహో, మా నందుర గ్రామానికి దగ్గరలో అడవి ప్రాంతంలో ఒక గుడిసె కనపడుతోంది. ఈ గుడిసెలో దీపం వెలుగుతోంది. దీపం ఉందంటే ఖచ్చితంగా ఇందులో ఎవడో ఉంటాడు. ఊరికి దూరంగా ఉన్నటువంటి గుడిసె కాబట్టి ఒంటరిగా ఉండి ఉంటాడు. ఆ మాత్రం ఎవడో బ్రాహ్మడు ఇందులో ఉండిపోతాడో, ఉంటే వాడి దగ్గర ఉంగరమైనా దొరకకపోతుందా అనుకుని కత్తి పుచ్చుకొని అక్కడికి వెళ్ళాడు. అది ఇల్లు కాదు, ఒక ఆశ్రమం, పర్ణశాల. ఆ పర్ణశాలలో గణేశ్వరుడి మట్టి బొమ్మ ఉన్నది. మట్టి విగ్రహాన్ని తయారు చేసుకుని ఎవరో ఒక గణేశ్వరుడి యొక్క బొమ్మను పెట్టుకుని పూజిస్తున్నారు. వ్యవహారంలో విగ్రహం బొమ్మ అంటాం కానీ మనం పూజించేవాడికి అది భగవంతుడే. ఇప్పుడు మీరు నా ఎదురుగుండా చూస్తున్నది విగ్రహం, కానీ నాకు అది విగ్రహంలో అనిపించదు. నాకు అక్కడ ఆయనకి దండం పెడితే ఎప్పుడు విఘ్నేశ్వరుని చూసినట్టే ఉంటుంది, విఘ్నేశ్వరుడికే దండం పెట్టినట్టు ఉంటుంది. ఆ ఆశ్రమంలో పెద్ద గణేశ విగ్రహం, మృద్విగ్రహం తయారు చేసుకుని, మట్టి విగ్రహం చేసుకుని ఎవరో ఒక ఆయన పూజిస్తున్నాడు. విఘ్నేశ్వరుడికి పక్కన ఒక ఆవునేతితో దీపం వెలిగించాడు. ఎక్కడి నుంచో ఆవునేతి తెచ్చుకున్నాడు, ఓ ప్రమిద తెచ్చుకున్నాడు, ప్రమిదలో నెయ్యి పోశాడు, అందులో మూడు ఒత్తులు వేశాడు. దీపారాధనకి నియమం ఏమిటంటే ముందు నెయ్యి పోయాలి, తర్వాతే ఒత్తులు వేయాలి. ఒత్తులు వేసాక నెయ్యి పోయకూడదు. సాధ్యం అంటే నేతితో కూడినది, ముందు నెయ్యి పోయము. ఇదిగో ఇలాంటి ఒక కుంది తెచ్చుకో, ఓ ప్రమిద తెచ్చుకో, దాంట్లో నెయ్యి పోయి ఆ తర్వాత అందులో ఏం చేయాలి, మూడు ఒత్తులు వేయాలి. త్రివర్తి సంయుక్తం, మూడు ఒత్తులతో కూడినది. దీపానికి మూడు ఒత్తులు ఉండాలండి. రెండు కుందులు ఉంటే పర్వాలేదు, రెండింట్లో రెండు రెళ్ళు నాలుగు ఉంటాయి కాబట్టి, మూడు కంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి పర్వాలేదు. కానీ ఒకే ప్రమిద పెట్టినప్పుడు ముందు నెయ్యి పొయ్యాలి, లేక నూనె పొయ్యాలి, అప్పుడు అందులో మూడు ఒత్తులు వెయ్యాలి. ఒత్తులు నానిన తర్వాత అప్పుడు అగ్గిపెట్టెతో వెలిగించు. అగ్గిపెట్టెతో వెలిగించకూడదని ఎవడో చెప్పాడే, అది ఉట్టి అబద్ధం. అగ్గిపెట్టెతో వెలిగించకూడదని ఏమైనా పురాణాల్లో చెప్పారు? ఆ రోజులు అగ్గిపెట్టెలు ఉన్నాయా? అగ్గిపెట్టిన దీపారాధన నకుర్యాత్ అనే ఉండదు. ఎవడో అగరత్తులు నాలుగు ఎక్కువ ఖర్చు అవుతాయని కంపెనీ వాడు అలా చెప్పుంటాడు అగరత్తు వెలిగించాలని. అవన్నీ ఉట్టి అప్రామాణికాలు. హాయిగా అగ్గిపెట్టితో దీపారాధన చేసుకోండి. నిప్పు పెట్టు అన్నాడంతే అక్కడ. సాధ్యం, త్రివర్తి సంయుక్తం, వన్నినాయోజితం ప్రియం, అప్పుడు దాన్ని నిప్పు పెట్టు, అగ్ని దానికి ముట్టించు అన్నాడు. అగ్ని ఎలా అయినా పర్వాలేదు, ఎలా అంటే అగ్ని అయినా పర్వాలేదు, అది అగ్గిపెట్ట గిగ్గిపెట్ట ఇవేం అక్కర్లా. కాబట్టి ఏం చేయాలన్నమాట, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ముందు నెయ్యి పొయ్యండి, అందులో మూడు ఒత్తులు వేయండి, అప్పుడు దానికి నిప్పు ముట్టించండి, అప్పుడు దాన్ని దీపారాధన అంటారు. గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం. ఈ మంగళ దీపమును స్వీకరించుము, పెట్టుము అక్కడ. అది ఎటువంటి దీపం? త్రైలోక్యతిమిరాపహం, మూడు లోకాలలో ఉన్న కటిక చీకటిని తొలగిస్తుంది అది. కాబట్టి దీపం అలా వెలిగించాలి. అలా ఆ లోపలున్నాయన విఘ్నేశ్వరుడి పక్కన ఒక దీపం వెలిగించాడు. ఆ దీపం ధగ 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 వెలిగిపోతున్నది. ఆ దీపపు కాంతిలో రాత్రిపూట విఘ్నేశ్వరుణ్ణి అందులో ఉన్నాయన పూజిస్తున్నాడు. ఆయన ఒక మూడు పదులు 30 సంవత్సరముల వయస్సు కలిగి ఉన్నాడు. నల్లని ఒత్తైన గడ్డం ఉన్నది. అంతకంటే నల్లగా ఒత్తుగా ఉన్న జటాజోటాలు ధరించారు. జోటము అంటే జడల ముడి అన్నమాట. జడల్ని ముడి కింద కట్టుకుని ధరించి ఉన్నాడు. చెవులకు రుద్రాక్షలు ఉన్నాయి ఆయనకి. బంగారపు రంగులో ఉన్నాడు ఆయన, మంచి అందంగా ఉన్నాడు. విభూతి పూసుకున్నాడు ఆపాదమస్తకం. విభూతి లేకుండా గణపతిని పూజించకూడదు, శివుణ్ణి పూజించకూడదు. తన సంప్రదాయాన్ని అనుసరించి వైష్ణవులైతే మూడు నామాలు ఊర్ధనామాలు పెట్టుకోవాలి, శైవులైతే లేక స్మార్తులైతే వేద సంప్రదాయానికి చెందిన వాళ్ళైతే విభూతి మూడు రేఖలు ధరించాలి. ఇవి లేకుండా భగవత్ పూజ చేస్తే అది వ్యర్థం. బొట్టు అని ఒక పదార్థం ఉండేది పూర్వం, అసలు తీశారు. ఇప్పుడు చాలామంది చూస్తే మనకి భర్త ఉన్నాడా లేడా, లేకపోతే వాళ్ళు నిజంగా హిందువులే కాదా అని అనుమానం వస్తుందన్నమాట మనకి. ఆ మధ్యన పాపం ఒక ఆవిడ ఇలాగే ఏమీ లేకుండా రాగానే, అయ్యో ఎంత చిన్న వయసులో నీకు ఎంత కష్టం వచ్చిందమ్మా అన్నాడు మా పక్కనున్న స్నేహితుడు. ఆవిడ తెల్లబోయి నాకేం కష్టం వచ్చిందంటే అప్పుడే పోయాడమ్మా మీ ఆయన అంటే తంత అని ఏమనుకుంటున్నావు అంది. మరి బొట్టలేదు ఏమిటంటే అదే ఫ్యాషన్ అండి అంది. ఏం ఫ్యాషన్, మోషన్ అది, అది కర్మం ఏమిటో. కాస్త ఇంత బొట్టు ఎట్టుకుంటే ఎంత అందం అండి, అసలు నా నుదుటికి ఇంత బొట్టు ఇంత విభూతి ఉంది కాబట్టి అందంగా కనబడుతుంది నా ముఖం. భగవంతుడు మనకి ఇచ్చిన నుదురు బొట్టు పెట్టుకోమని ఇచ్చాడు. తిలకం వల్ల కాంతి జ్ఞానం లభిస్తాయి, భగవంతుని అర్చనకి అర్హత లభిస్తుంది. కాబట్టి విభూతి అందులో కాస్తంత బొట్టు పెట్టుకోండి. ఆడవాళ్ళు కాస్త తిలకం ధరించండి, కుంకుమ పెట్టుకోండి, స్టిక్కర్లు మానేయండి. స్టిక్కర్ల వల్ల ఎప్పటికైనా సరే యముడి దగ్గరికి స్టిక్ అని అయిపోతారు. కాబట్టి దిక్మాలిన స్టిక్కర్ పక్కన పారేయండి అంతే. అప్పుడప్పుడైనా జడ అని ఒక పదార్థం ఉంటుంది, జడ మెడకి వేళ్లాడేటట్టుగా వేసుకోండి. లేకపోతే జుట్టు వెరబోసం తిరుగుతూ ఉంటే ఉత్తిష్టంతో భూత పిశాచాహ అనే మంత్రం చదువుకోబుద్ధి వస్తుంది అన్నాడు. భూత పిశాచాలో కనబడుతుంది అక్కడికి, 100 సార్లు ఇలా తోసుకొని ఇలా తోసుకొని దిక్మాలి జుట్టు. అదేం జుట్టు అండి బాబు, రామరామ చూస్తేనే చాలు భయం వేస్తుంది అనమాట. పట్టపగలే దెయ్యాలు భూతాలు తిరుగుతున్నట్టుగా అని నేనల్లా వ్యాసుడు అన్నాడు. మళ్ళీ ఈ మాట అన్నది వ్యాసుడు, నా మీద పడకండి. మీరు ఎలా తిరిగినా నాకు సంబంధం లేదు, వ్యాసుడు చెప్పాడు కాబట్టి మీకు చెప్తున్నాను. కాబట్టి జడ వేసుకోవటం, కాస్త విభూతి పెట్టుకోవటం, బొట్టు పెట్టుకోవటం, ఇవన్నీ పెట్టుకుని చక్కగా అందంగా కూర్చొని పూజ చేస్తే భగవంతుడు అనుగ్రహం పొందుతాం. ఆ మహానుభావుడు విభూతి పూసుకున్నాడనమాట. విభూతి లేని నుదురు చూడకూడదట. దిగ్భస్మరహితం ఫాలం దిగ్గ్రామం అశివాలయం దిగ్ అనీశార్చనం జన్మ దిగ్విద్యాం అశివాశ్రయాం. విభూతి లేని నుదురు పనికి మాలినది. దిక్ అంటే నింజము, పనికి మాలినది. ఛీ, నీ నుదుటి విభూతి లేదా, అయితే నువ్వు పనికి మాలిన వాడివి. దిక్ విద్యాం అశివాశ్రయాం, శివుడి నామం లేని విద్య పనికి మాలిన విద్య. అందుకే అక్షరాభ్యాసం చేసినప్పుడు ఓం నమ శివాయ సిద్ధం నమః అనే మంత్రం రాయించి అప్పుడు విద్యాభ్యాసం చేయిస్తారు, అప్పుడే అది నిజమైన విద్య. శివాలయం లేని గ్రామంలో అన్నం తినకూడదు. అందుకే ఇన్ని శివాలయాలు కట్టడం. ఇక్కడ శివుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ తినే అన్నం అన్నం అవుతుంది, లేకపోతే అది అన్నం కాదు, సున్నం కన్నం, అది పనికి మాలినది. అది దిగ అనీశార్చనం జన్మ, నువ్వు మానవుడివై పుట్టాక శివుణ్ణి పూజించకపోతే నీ జన్మే దండగన్నారు. ఈశ్వర అర్చన లేని జన్మము జన్మము కాదు. ఆ మనిషి మనిషి కాదు, వాడు పశువుతో సమానం. ఎందుకంటే దరిద్ర పాటలు దేవ పాపిని అనుకుంటూ బొట్టు తీసేసి శ్మశానంలో శవాల్లాగా కూర్చుని భయంకరాకారాలతో దిక్మాలను వేసుకుని డ్రెస్సులు వేసుకుని ఆదివారం పూర్వం పాడేవారు. ఇప్పుడు ఆదివారం లేదు, ఇంకోటి లేదు, ఎప్పుడు చూసినా పాటలే దరిద్ర పాటలు. చచ్చిపోతున్నాను అడ వింటే మహాపాపం అవి, పిశాచిపు లక్షణాలు అవి. ఎంత పవిత్రమేంటి మంది, ఎంత బొట్టు పెట్టుకుని ఎంత అందంగా ఉంటారు చూడండి. అవి తీసేసి ఎలా కూర్చునంటే వాళ్ళని చూస్తే అసహ్యం కలుగుతుంది, జుగుప్సు కలుగుతుంది. కాబట్టి తప్పక ఈశ్వరుని అర్చించాలి. అందుకే ఆ ఆశ్రమంలో దీపం వెలిగించి గణపతి యొక్క మట్టి విగ్రహం పెట్టుకుని దానికి ఎదురుగుండా జటాజోటములు ధరించి విభూతి పూసుకున్న ఒక ఆయన గణేశ్వరుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. జపంతం గణనాథస్య, జపంతం గణనాథస్య మంత్రం నామ సమన్వితం. జపంతం అంటే జపం చేసుకుంటున్నవాడు అన్నమాట. గణనాథస్య మంత్రం జపంతం నామ సమన్వితం. ఓ పక్కనేమో గణపతి నామాలు ఉచ్చరిస్తున్నాడు, గణపతి మంత్రాన్ని జపిస్తున్నాడు ఆయన. ఓం గం గం గణేశాయ నమః అంటున్నాడు. అటువంటి ఒక మహానుభావుణ్ణి చూశాడు. ఒక క్షణకాలం వీడికి ఆశ్చర్యం కలిగింది. ఈ అరణ్యానికి చివరిలో ఉన్న గుడిసెలో ఈ గణపతి విగ్రహాన్ని చేసుకుని పూజ చేస్తున్నాడు వీడెవడో, ఎంత ధైర్యంగా చేస్తున్నాడు. బహుశా నా చేతిలో చచ్చి సంపద నాకు అంటగట్టడానికి ఇక్కడ కూర్చున్నాడేమో అనుకున్నాడు. ఇంతకీ ఆయన ఎవరు? ఆయన ముద్గలుడనే మహర్షి. ఆయన గురించి మనం మర్చిపోకూడదు. ఎందుకని? ప్రారంభంలోనే ఆ ముద్గలుడే గణేశ్వరుడు యొక్క ఉపాసకుడు అని చెప్పుకున్నాం. ఆయన అనుగ్రహం వల్లే ఎంతోమంది రోగాల నుంచి విముక్తి పొందారు, కుష్ఠరోగం నుంచి విముక్తి పొందారు కథలు చెప్పుకున్నాక మనం ప్రారంభంలో. అవి మర్చిపోకూడదు. ఈ హడావుళ్ళు పూర్వం భీముడనే ఒక రాజుగారు ఉండేవారని, ఆయన భార్య చారుహాసినని, వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడని పనికిమాలినవాడు, ఈ ముద్గలుడు యొక్క అనుగ్రహంతో బాగుపడ్డాడని భృగు మనకు కథ చెప్పాడుగా ప్రారంభంలో. అవన్నీ మర్చిపోయి ఉంటారులేండి. నిన్నటి రోజు రాజుగారి పేరు ఏమిటంటే ఆ ఆరుగురిని అడిగినా ఎవరు చెప్పలేదు వాళ్ళకు. ఏ రోజు ఆ రోజు అలా మర్చిపోవటం చాలా మంచిది, అదొక అదృష్టం. మరుపు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. కానీ పాత కథలు ఎప్పుడు కూడా పురాణ కథలు అలా గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలంటే నెమరు వేసుకోవాలి. దానివల్లే భగవంతుడి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. ఎందుకు మర్చిపోతున్నామంటే దాని మీద దృష్టి లేకపోవటం వల్లే. దృష్టి ఉంటే ఎందుకు మర్చిపోతాం? పొద్దుటి లేవగానే కాఫీ కాఫీ అంటో కాఫీ మర్చిపోతున్నావా? మర్చిపోవు. రాత్రి ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే టిఫిన్ టిఫిన్ అంటాం, అది మర్చిపోం. తిండి మర్చిపోం, కాఫీ మర్చిపోం, టీ మర్చిపోం, మనకి ఇచ్చిన బెర్త్ మర్చిపోం, మన ఇల్లు మర్చిపోం, ఇంట్లో సుఖాలు మర్చిపోం, ఎక్కడో కొనుక్కున్న స్థలం మర్చిపోకుండా షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవడం మర్చిపోం. కానీ ఈ కథలు మర్చిపోతాం, అందులో పాత్రల పేర్లు మర్చిపోతాం. ఎందుకు మర్చిపోతున్నాం అంటే అవి వింటేమిటి, వినకపోతే మనకు వచ్చే నష్టం ఏముంది అనిపిస్తుంది, అంతే కదా. అదే మహాపాపం. ఆయన ముద్గలుడు. ముద్గలుడే గణేశ్వరుడు యొక్క భక్తుల్లో చాలా గొప్పవాడు. మీకు గుర్తుందా? ఈ భీముడు అనేవాడికి దక్షుడని కొడుకు పుట్టాడని, తన తల్లి కమలతో పాటు వాడు 12 ఏళ్ళు పెరిగిన తర్వాత అడవికి గంటపడ్డాడని, వాళ్ళు ఒక ఆలయంలో పడుకున్నారని, శివాలయంలో పడుకున్నట్టుగా ఒకరోజున ఎవరో ఒక ఆయన పెడుతూ ఉంటే ఆయన శరీరపు ధూళిపడి వాడి రోగం పోయిందని, ఆయనే ముద్గలుడని చెప్పాం మీకు. ఆ ముద్గలుడి దగ్గరికి వెళ్ళాడు ఆ దక్షుడు. వెళ్ళాక ఆయన దగ్గర గణేష్ ఉపాసన పొందాడు, తరించాడు. ఆ మహర్షి ఇప్పుడు ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాడు, గణేశ్వరుని పూజిస్తున్నాడు. ఖడ్గముద్యమ్య నిష్కోశం ముద్గలస్యాంతికం యయో, వరలో నుంచి కత్తిలా దూసి ఆ ముద్గలుడి దగ్గరికి వెళ్ళాడు వీడు. వీడిని చంపేసి ఈ గుడిసెలో ఏముంటే పట్టుపోదాం, కనీసం దీపపు కుందులు పట్టుకుపోయినా పర్లేదు కదా. దీపపు కుందులు వెండివి బంగారంవి కూడా ఉన్నాయట్లండి అక్కడ. అందులో ఇవి పట్టుకుపోతాను అనుకుని దగ్గరికి వెళ్ళాడు. కైవర్తకో నామనామాహం హంతుం కృతమతిస్తదా జగలుస్తస్య శస్త్రాణి ఖడ్గోపి దృఢముష్టిత. వరలో నుంచి కత్తి దూసి ఆయన దగ్గరికి ఎడుతున్నాడు. ఎంతలో ఆయన ఇలా పక్కకి తిరిగి చూశాడు, ఎదురుగుండా ఈ దుర్మార్గుడు కైవర్తకుడు కనబడ్డాడు. కైవర్తకుడు ముద్గలుణ్ణి చూశాడు. ముద్గలుడి ముఖంలో నుంచి ఒక గొప్ప వర్చస్సు వస్తున్నది. ఆ కాంతిని చూడగానే చెయ్యి వణికింది, చేతిలో ఉన్న కత్తి కింద పడిపోయింది, వీపుకున్న అమ్ములు పొది కింద పడిపోయింది, బాణాలతో పాటుగా ధనుస్సు జారిపోయింది, నడుముకున్నటువంటి ఒక తోలు పటక అది కింద పడిపోయింది, ఆయుధాలన్నీ జారిపోయాయి. నిజానికి గట్టిగా పట్టుకుంటాడు, దృఢముష్టిత, చాలా గట్టిగా పట్టుకున్నాడు కత్తి, అయినా అలా వణికి కిందకి జారిపోయింది. అది ఏమి ఎరగనట్టుగా మహాత్ముడు ముద్గలుడు నవ్వి, జహాస అంటే ఒక రకమైన నవ్వు నవ్వి, ఏం బాబు చేతులు ఎందుకు అడుగుతున్నాయి, నర్వస్ వీక్నెస్ వచ్చిందా, వీపుకి గట్టిగా బంధించుకోలేదా అమ్ముల పొదిని, చేత్తో గట్టిగా పట్టుకోలేదా కత్తి, ఎలా పడిపోయాయి ఇవన్నీ, సర్వాణి పతితాని కుతోపద, ఏం వచ్చి కింద పడిపోయాయి ఇవన్నీ అన్నాడు. అప్పుడు కైవర్తకుడు, మహాత్మా మీకన్నీ తెలుసుండి నన్ను అడుగుతున్నారు, ఇప్పుడు నాకు అర్థమైపోయింది, నువ్వు నిరంతరం గణపతిని ఉపాసిస్తున్నావు, గణపతిని పూజించిన నీళ్లు నీ శిరస్సును చల్లుకున్నావు, ఆ నీళ్లు నీ వెనకున్న నా మీద పడ్డాయి. గణేశ తీర్థ స్నానేన మునేహే ఆలోకనేన చ, గణేశ్వరుడికి అభిషేకం చేయగా వచ్చిన నీళ్లు తీర్థం కదా, ఆ తీర్థం నా మీద పడ్డం వల్ల తీర్థస్నానం చేశాను, ఆ తీర్థస్నాన పుణ్యం వల్ల, నీ ముఖం చూడడం వల్ల నాకు జ్ఞానం వైరాగ్యం రెండూ వచ్చాయి. నాకు తెలియకుండానే శరీరం కంపించింది, హత్య చేయటం మహాపాపం, దొంగతనం మహాపాపం అనిపించింది, చేతిలో ఉన్న ఆయుధాలు జారిపోయాయి, నేను చిన్నప్పటి నుంచి చేసిన పాపాలు ఇన్ని అన్ని అని ఎవరూ చెప్పలేరు. నేను చేసిన పాపాలు ఒకటి కాదు, రెండు కాదు. ఆ పాపాలని వర్ణించడం, ఆ పాపాల చిట్టా బయటికి తీయడం చాలా కష్టం. ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టవచ్చు, కానీ నేను చేసిన పాపాలు లెక్క పెట్టలేము. ఒక వాహనం వెడుతూ ఉంటే ఆ వాహనం చక్రాల నుంచి దుమ్ము పైకి లేస్తుంది, ఆ ధూళి కణాలు కూడా లెక్క పెట్టవచ్చు, నేను చేసిన పాపాలు లెక్క పెట్టలేము. తెల్లవారుజామున శీతకాలంలో ఆకాశం నుంచి కింద పడేటటువంటి మంచు బిందువులు లెక్క పెట్టవచ్చు, నా పాపాలు లెక్క పెట్టలేము. ఆకాశం నుంచి వర్షాకాలంలో కురుస్తున్న వర్షపు నీటి బిందువులు లెక్క పెట్టవచ్చు, కానీ నా పాపాలు లెక్క పెట్టలేము. అన్ని పాపాలు చేశాను, ఇప్పుడు నాకు నీ అనుగ్రహం వల్ల పశ్చాత్తాపం కలిగింది, అందువల్ల ఈ ఆయుధాలు జారి కింద పడ్డాయి. నువ్వు సాధువువి, నన్ను అనుగ్రహించగలవు, కాబట్టి నీ కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నాను, అడుగుతున్నాను, ఈ పాపాల నుంచి నన్ను విముక్తుండి చెయ్యి బాబో, నన్ను రక్షించన్నాడు. అప్పుడు ముద్గలుడు ఇలా అన్నట్ట, విధి ప్రయుక్తే దానాదౌ నాధికారోస్తి కుత్ర చిత్తు తథాపితే నామ జపం కథయామి ప్రసాదతః గజాననస్య పరమం సర్వసిద్ధికరం ఋణాం తతః ప్రణామమకరోత్ కైవర్తో ముద్గలం మునిం. మరి నాయన, నాకు నీ మీద జాలి కలుగుతున్నది, నీ పాపాల గురించి నాకు తెలుసు, కానీ ఇప్పుడు నీకు ప్రాయశ్చిత్తం అంత తేలిక కాదు. దానం చేస్తే పాపాలకి ప్రాయశ్చిత్తం అవుతుంది, కానీ నీవన్నీ పాపిష్టి సొమ్ములు, దొంగతనం చేసి సంపాదించిన డబ్బు. ఇప్పుడు కూడా నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి ఇక్కడికి వచ్చావు. దానం చేయరా అంటే మళ్ళీ దొంగతనం చేస్తావు. దొంగ సొమ్ముతో దానం చేసి ఏం పుణ్యం సంపాదిస్తాం? ద్రవ్యానికి శుద్ధి ఉండాలి. మంచి డబ్బు దానం చేస్తే పాప ప్రాయశ్చిత్తం అవుతుంది. నీవు నిత్యం పాపిష్టాడివే. ఇతరులను చంపి దొంగతనం చేసి సంపాదించిన డబ్బు ఏం దానం చేస్తే మాత్రం దానివల్ల లాభమేముంది? ఏదో కష్టపడి ఉద్యోగం చేసో, వ్యాపారం చేసో, ఇంకోటి చేసో డబ్బు సంపాదించి దాన్ని దానం చేస్తే పాప ప్రాయశ్చిత్తం అవుతుంది. ఎవడో కసిక్కును పొట్టలో పోటు పొడిచి వాడి దగ్గర నుంచి బంగారం పట్టుకొచ్చి ఆ బంగారం పక్కవాడికి దానం చేస్తే అప్పుడు అది ప్రాయశ్చిత్తం అవుతుందా? కాదు కాదు, ఇంకా పాపం అవుతుంది. కాబట్టి నీకు దానం వల్ల ప్రాయశ్చిత్తం చేసే విధానం చెప్పను. పోనీ ఇంకేమైనా చెబుదామన్నా కూడా నాకు నీ గురించి భయమే. ఇక ఒకటే ఒకటి ఉన్నది, గణేశాయ నమః అని ఒక మంత్రం చెబుతాను, ఓంకారం లేకుండా. నీలాంటి పాపాత్ముడికి, నిత్యం తాగేవాడికి ఓంకారం కూడా చెప్పకూడదు. కాబట్టి ఏం చెప్తాను నీకు, గణేశాయ నమయితి నామమంత్రముపాదిశత్తు. ఓ సామాన్య మంత్రం చెబుతాను, గణేశాయ నమః, ఇదే నామమంత్రం. ఇది ఉపదేశిస్తున్నాను, నేను ఉపదేశించే ఈ మంత్రం విడిచిపెట్టకుండా జపంచేయి. దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా? గురువులు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కడికి చిన్న మంత్రం ఇస్తారు, ఒక్కక్షరమే ఇస్తారు. ఇదేంటండి, నా జాతకం చూడలేదు, నా గురించి పట్టించుకోకుండా నేను రాగానే ఏదో శ్లోకం ఇచ్చారు, మంత్రం ఇచ్చేశారు ఏమిటి అని అనుకుంటారు కొంతమంది పిచ్చాడు వాళ్ళు. ఎవడికి ఏమి ఇవ్వాలో గురువులకి తెలుసు, వారిచ్చిన దాన్ని నమ్మి చేసుకుంటే బాగుపడతారు. ఇప్పుడు ఈ దుర్మార్గుడికి గణేశాయ నమః, ఇంతకు మించి వేరే ఓంకారం కూడా చేర్చకుండా మంత్రం ఇచ్చాడు ఆయన. ఇది చెయ్యి. ఎంతకాలం చేయాలో తెలిసినా నీకు, కాస్త కోస్త కాదు, కొద్ది రోజులు కాదు. ఇక్కడ నేను నీ ఎదురుగుండా ఒక కర్ర పెడతాను, నా చేతిలో దండం ఉన్నది. దండం అంటే కర్ర. మీరు ఎప్పుడైనా చూసారా సన్యాసుల దగ్గర ఒక కర్ర ఉంటుంది, దండం? అలాంటి ఒక సర్ణని ఎండిపోయిన కర్ర నీ ఎదురుగుండా పాతుతాను. నువ్వు దాని ఎదురుగుండా కూర్చుని నేను ఇచ్చిన గణేశాయ నమః గణేశాయ నమః అనే మంత్ర జపం చెయ్యి. జపం అయిపోయాక ప్రతిరోజు సాయంత్రం కాసిన నీళ్లు పట్టుకొచ్చి ఆ కర్ర మొదట్లో పోయి, ఆ కర్ర చెట్టుగా మారితే నీకు జపసిద్ధి అయినట్టు, నీ పాపాలు పోతాయి, నువ్వు ఉత్తముడు అవుతావు, నువ్వు మహాత్ముడు అవుతావు, లేకపోతే నీకు జపసిద్ధి అవ్వదు పో అన్నాడు. అలాగేనండి అన్నట్టు వీడు ముద్గలుడు, నేను తీర్థయాత్రలకు వెళుతున్నాను, ఈ జపం చేసుకో అని కర్ర అక్కడ పాతేసి వెళ్ళిపోయాడు ముద్గలుడు. వెళ్ళిపోయాడు, వీడు ఎదురుగుండా కూర్చుని ఓం గణేశాయ నమః అనే మంత్రంలో ఓంకారం లేకుండా ఉత్తి గణేశాయ నమః అనే మంత్రం జపం చేశాడు. కాబట్టి ఎప్పుడు గురువుగారిని నాకు ఓంకారం ఇవ్వండి, లేకపోతే ఆ మంత్రం ఇవ్వండి, ఈ మంత్రం ఇవ్వండి అని అడగక్కర్లా. గురువుకి తెలుసు, ఆయన ఏదిస్తే అది చేసుకుంటే తరిస్తావు. రోజుకోసారి ఆ మంత్రం చేయినా, ఈ మంత్రం చేయినా, లేకపోతే అంతర్ముఖం అవునా, నీ ముఖం అవునా, ఎందుకు ఇవన్నీ గొడవ? గురువుగారికి తెలియదా నీకు ఏ ముఖం ఇవ్వాలో? నీ ముఖానికే నీ ముఖం ఎలా ఉందో తెలియదు. ఇంకొకసారి 100 సార్లు అడగడం ఎందుకు? ఆయన సమయం చూసి ఇస్తాడు, ఇచ్చిన దాన్ని జపం చేస్తే బాగుపడతాం. ఆయన చెప్పినట్టు మాత్రం చేస్తే చాలు, చెప్పినట్టు చెయ్యం. గురువుగారు మీరు ఎలా చెబితే ఎలా చేస్తానంటాం, కానీ నాకు ఇలా చేయాలనిపించట్లేదు, నాకు గౌరవం కావాలి, నాకు సమాజం కావాలి. నీ సమాజం నీకు ముక్తిస్తుందా? సమాజం నీకు ముక్తిస్తుందా? ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. గురువు తలుచుకుంటే యోగులకి కూడా లభించని వైకుంఠం ఇవ్వగలడు. ఆ గురువుని అంతలా భక్తితో సేవించాలి. మళ్ళీ దొంగ భక్తితో కాదు, తాత్కాలిక భక్తితో కాదు. ఇదిగో చాలామంది ఉంటారు, ఇంకేముంది మీరు ఎలా చెబితే అలాగే నడుచుకుంటాం. చూస్తూ ఉంటాంగా మా చుట్టాల్లో కూడా, ఇంట్లోకి వచ్చేదాకా నువ్వు గురువి, నువ్వు ఎలా చెబితే అలా చేస్తా ఉండవు, ఇంట్లోకి వచ్చాక లోకు కట్టి నెత్తి మీద డామని బాంబు వేయడం. ఇటువంటి వాళ్ళ శిష్యులు అంటే వీళ్ళ జీవితంలో మహాస్థాయి పొందడం అంటే ఎలా పొందుతారండి వీళ్ళ మొహం? గురుస్థాయి తెలియాలి. ఆ స్థాయి తెలియాలంటే మహామహోపాసన కావాలి, దివ్య దృష్టి కావాలి, భగవంతుడి అనుగ్రహం కావాలి. ఇంకెంతకుమించి దాని గురించి అనవసరం చెప్పడం కూడా. ముద్గలుడు వెళ్ళిపోతే గణేశాయ నమః అని జపం చేసుకుంటూ ప్రతిదినము కాసి నీళ్లు పెట్టుకెళ్ళి ఆ కర్రలో పోయడం మొదలెట్టాడు ఆయన. నిజంగా ఇలాంటి తపస్సు ఎవరైనా చేయగలరా అనిపిస్తుంది అన్నమాట. తావత్ జపస్వనామేదం యావద్వ్యష్టిశ్చ సాంకుర. జపం చేయటం, ముక్కు మీదే దృష్టి పెట్టి ఏకాగ్ర చిత్తుడై ఉండడం, ఉదయం నుంచి సాయంత్రం దాకా కదలకుండా కూర్చుని జపం చేసేవాట. క్రమంగా ఏమైపోయింది, ఈయన ఒళ్ళంతా పొట్టలు పోసేసాయి. పొట్టలు పోయటం వల్ల కదలడానికి వీల్లేక కూర్చున్న చోట నుంచి నీళ్లు తలడం మొదలెట్టాడు. ఆ తర్వాత నుంచి చేతులు కూడా కదలకుండా పొట్టలు పోసేసాయి. అప్పుడు ఒకటే అనుకున్నట్టు ఆయన, మా గురువుగారు కాసి నీళ్లు మొక్కల్లో పోయమన్నాడు, కానీ నా ఒళ్ళంతా పొట్టలు పోసాయి, కదలకుండా నిష్ఠతో జపం చేయాలి. కాబట్టి భగవంతుడికి ఇష్టమైతే నా నోటి నుంచే నీళ్లు పెట్టుకెళ్ళి ఆ మొక్కలో పోస్తాడు, ఆ కర్రలో పోస్తాడు అనుకుని కదలకుండా జపం చేస్తూ ఉంటే ఆయన ఒళ్ళంతా పొట్టలు పోసినా నోటి దగ్గర మాత్రం చిన్న కన్నం ఉందిట. ఆ కన్నంలోంచి ఈయన నోట్లోంచి కొంత నీరు వెళ్ళి అందులో పడేదిట. అంటే వాడు ఎంత జపం చేశాడో ఆలోచించండి. గురువుగారు చెప్పారు కదలకుండా చేయమన్నా, చేసేసాడు అంతే. 1000 ఏళ్ళు చేశాడు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1000 సంవత్సరముల కాలం చేశాడు పాపం. అసలు ఎలా చేశాడంటే అదే గురుభక్తి. నాకు మా గురువుగారి మీద భక్తి ఉన్నది, ఆయన అనుగ్రహంతో నా ప్రాణం పోదు, కాబట్టి నేను జపం చేస్తూనే ఉంటాను అనుకుంటూ 1000 సంవత్సరముల కాలం చేశాడు ఆయన తపస్సు. ఒళ్ళంతా పొట్టలు పోసేసింది, ఇంక పొట్టలోంచి లేవలేకపోయాడు. భగవంతుడి యొక్క అనుగ్రహం ఒక నోరు దగ్గర మాత్రం ఆ పొట్ట కాస్త ఒక రంధ్రం ఇచ్చింది, అందులోంచి నోట్లోంచి ప్రతిరోజు సాయంత్రంకి వచ్చే నీరు వెళ్ళి దండంలో పడేది. క్రమంగా అది ఏమైపోయింది, దానికి కొమ్మలు వచ్చేసాయి. ఆ దండం చూస్తూ ఉండగా విచిత్రమైన వృక్షంగా మారిపోయింది. ఆ వృక్షానికి పువ్వులు పూసాయి, పళ్ళు కూడా వచ్చాయి. ఈలోపు గురువుగారు ప్రపంచమంతా తీర్థయాత్రలు చేసి 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 ఒకరోజున హఠాత్తుగా, అవును కైవర్తకుడనే ఒక శిష్యుడికి జపం చేయమన్నాను, వాడు ఎదురుకుండా దండం పెట్టాను, వాడి విషయం మర్చిపోయాను, 1000 ఏళ్ళు తీర్థయాత్రలోకి పోయాను, ఇప్పుడు ఆ శిష్యుడు ఏం చేస్తున్నాడో చూడాలనిపించి అక్కడికి వచ్చేట ఆయన. ఆయన వచ్చి చూసేసరికి అక్కడ ఏమీ లేదు, చెట్టు మాత్రం చక్కగా చెట్టుగా మారిపోయింది. ఆ దండం ఆయన పాతినటువంటి కర్ర, ఆ కర్రకు వేళ్ళు వచ్చాయి, కొమ్మలు వచ్చాయి, ఆకులు వచ్చాయి, పచ్చగా మిసమిసలు ఆడిపోతుంది. శిష్యుడు కనపడలేదు, శిష్యుడు లేడు, కర్ర మాత్రం చెట్టు అయిపోయింది. ఏమయ్యాడని చూస్తే గణేశాయ నమః, గణేశాయ నమః అని సన్నని కంఠం వినపడుతోంది. ఎవడరా కనపడడం చూస్తే అంతా పుట్టలే. అప్పుడు అర్థమైంది, ఈ పుట్టల్లో ఉన్నాడు వీడని. ఒళ్ళంతా వల్మీకములు వచ్చినా తపస్సు చేస్తున్నాడనమాట. అప్పుడు ఆయనకి మరీ ఆశ్చర్యం కలిగేసింది. చేతులకు కాసి నీళ్లు తీసుకుని కమండల జలం ఆ పుట్ట మీద జల్లి, శిష్య నాకు నీ దర్శనం ఇప్పించన్నట్ట. చూస్తూ ఉండగా పుట్టంతా పక్కెళ్ళిపోయింది. లోపల విఘ్నేశ్వరుడు తప్ప ఈయన లేడు, శిష్యుడు లేడు, వినాయకుడు ఉన్నాడు లోపల. ఇదేంటిది, నా శిష్యుడు ఉంటే ఆ స్థానంలో విఘ్నేశ్వరుడు ఉన్నాడు ఏమిటి అనుకున్నట్టు ఆయనకి. ఇంత ఏం జరిగిందో తెలుసా, ఈ శిష్యుడు అలా గణేశాయ నమః అనే మంత్రం మా గురువుగారు ఇచ్చారు, ఆయన ఇచ్చినట్టే చేస్తాననే గురుభక్తితో చేస్తూ ఉంటే చెయ్యగా 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 ఈయనకి గణపతి రూపం వచ్చేసిందిట. ఆ లోపల కూర్చున్నవాడికి అచ్చం గణపతి రూపం వచ్చేసింది. దానికి ఏమని పేరు అనమాట, సారూప్యము అని పేరు. ఆయనకు తొండం వచ్చేసింది, కళ్ళు అచ్చం ఏరుకళ్ళు, నెత్తి మీద కిరీటం వచ్చింది, బొజ్జ వచ్చింది, ఆ లోపల ఉండకూడదు అచ్చంక పూర్తిగా గణేశ్వరుడే. ప్రాప్తవంతం గణేశస్య
సారూప్యం కరయోగత.
గురువుగారు తన చేతితో అతని నెత్తి మీద పెట్టి మంత్రం ఇవ్వడం వల్ల, గురువుగారి కర్ర ఎదురుగుండా పెట్టి జపం చేయమండం వల్ల, అతడు కూడా పరమ గురుభక్తితో గణేశ మంత్రం చేయటం వల్ల పూర్తిగా గణేశ రూపం పొందాడు. అప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళి, నాయన కైవర్తక అంటే పలకట్లేదు, శిష్యుడి మీద ప్రేమతో స్థల మీద చేయిపెట్టాలని నిమిరాడు. అప్పటికి గురువుగారి యొక్క హస్తస్పర్శ వల్ల, గురువుగారు అంటే భక్తి ఉండడం వల్ల, ఇది గురువుగారి స్పర్శ అని కనిపెట్టి కళ్ళు విప్పాడు. అప్పుడేం జరిగింది, ఆయన కన్నుల్లోంచి ఒక అగ్నిజ్వాల వంటి కాంతి కనుబొమ్మల మధ్యలోకి వచ్చింది. ఈ కంటిలోంచి ఒక అగ్ని వచ్చి ఈ కనుబొమ్మల మధ్యలో చేరింది. ఆ కనుబొమ్మల మధ్యలోంచి కోటి సూర్యుల కాంతి వెలుగుతూ గురువుగారిలో ప్రవేశించేసింది. భ్రూ అంటే కనుబొమ్మలు, ఈ భ్రూ మధ్యం నుంచి ఒక సుండం బయలుదేరింది గనక, కాంతి బయలుదేరింది గనక అతనికి భృసుండి అని పేరు పెట్టాడు గురువుగారు. ఆ రోజు నుంచి కైవర్తకుడు భృసుండి అయిపోయాడు. ఎక్కడ దొంగ, ప్రాయశ్చిత్తంగా గురువుగారు ఇచ్చిన మంత్ర జపం చేయటం ఏమిటి, గణేశ రూపం రావడం ఏమిటి, అతని కనుబొమ్మల్లోంచి అద్భుతమైన కాంతి రావడం ఏమిటి? ఆ క్షణమే భ్రూమధ్య నిర్గతాసుండ భృసుండీతి తతోనృప. ఇదంతా ఇంద్రుడు చెబుతున్నాడు ఎవరికి, సూరసేన మహారాజు గారికి. నా విమానం పైకి రావాలంటే దానికి ఒక పని చెయ్యాలి, మనం చెయ్యాలంటే నీకు ఒక కథ చెబుతున్నాను విను అని ఈ కథ చెప్పడం మొదలెట్టాడు. ఎందుకు చెప్పాడో తర్వాత తెలుస్తుంది మనకి. ఆనాడు భృసుండి అని పేరు కలిగిన ఒక ముని తయారయ్యాడు. ఆ భృసుండి మహాయోగి, విఘ్నేశ్వర రూపంలో ఉన్నాడు, కేవలం గురువుగారు ఇచ్చిన మంత్ర జపం చేస్తున్నాడు. ఆ సమయంలోనే గురువుగారు ఆశ్చర్యపోయి అతనికి ఏసు చూస్తుండగానే ఇంద్రాది దేవతలు అక్కడికి వచ్చారు. ఇంద్రుడు మొదలైన వాళ్ళు, నాయన నిన్ను మేము గణపతిని పూజించినట్టు పూజిస్తున్నాం అని పూలవర్షం కురిపించారు. యథా గజాననో దేవోధ్యాతో దృష్టో ఘనాశన, విఘ్నేశ్వరుణ్ణి చూస్తే పాపాలు పోయినట్టుగా నిన్ను చూస్తే కూడా మా పాపాలు పోతున్నాయన్నారు. అప్పుడు అక్కడికి విఘ్నేశ్వరుడు వచ్చి ఈ భృసుండి కూడా మరొక గణపతిలాగే ప్రసిద్ధి పొందుతాడు. ఇతన్ని భృసుండి గణపతి అనే పేరుతో నాకు మాదులుగా మీరు పూజించండి, ఇతడు నిత్యం నాలో ఉంటాడు, నా భక్తుడు అవుతాడు, కలియుగాంతం వరకు భూలోకంలో వాడికి దర్శనమిస్తాడు. ఇతన్ని అర్చన చేసిన వాడు నన్ను అర్చన చేసినట్టే, ఇతనికి అపచారం చేస్తే నాకు అపచారం చేసినట్టే అనగా దేవతలంతా ఆ రోజు నుంచి గణపతిని పూజించే వాళ్ళంతా ఇతను కూడా పూజించడం మొదలుపెట్టారు 16 ఉపచారాలతో. ఇంతలో అక్కడికి ఒక ఆయన వచ్చాడు. ఎవడన్నా నవ్వుతాడు, గణపతిని పూజించినట్టుగా గణపతి భక్తుల్ని ఏ రూపంతో ఉంటే మాత్రం పూజించేస్తామా, గణపతి గణపతే, వీడే ఆయన మహాత్ముడు, వీడు డూప్లికేటు, ఒరిజినలే డూప్లికేటే అన్నాడు. ఆ అన్నవాడి పేరు మాయావి, దుందుభి అని పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడి కొడుకు చచ్చి వాడు పూర్వజన్మ సుకృతం వల్ల స్వర్గంలో గంధర్వుడిగా మారాడు. ఆ గంధర్వుడు మాయావి అనేవాడు తిరస్కరించాట, నేను గణపతిని తప్ప అన్యదేవతల్ని పూజించను, ఈ భృసుండి గారిని పూజించనన్నాడు. అనగానే వెంటనే ఢామ్ అనే శబ్దంతో భూలోకంలో కుప్పకూలిపోయాడు. వాడే మహారాజా మీకు దూతగా ఇప్పుడు పుట్టాడు. సూరసేన మహారాజా, పూర్వజన్మలో పరమభక్తుడైన భృసుండిని తిరస్కరించి గణపతి ఇచ్చిన వరాన్ని కూడా కాదని మహాత్ములకు అపచారం చేసి ఇప్పుడు నీ కొలువులో చేరాడు. పూర్వజన్మలో గణపతిని తిట్టిన పాపం వల్ల గంధర్వలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. భూలోకంలో చాలా కష్టాలు అనుభవించి ఇప్పుడు కుష్ఠరోగ్యే పుట్టాడు నీ దగ్గర. ఆ కుష్ఠరోగి దగ్గర గణపతికి అపచారం చేసిన పాపం ఇంకా ఉంది కాబట్టి ఆ దుర్మార్గుడి దృష్టి నా మీద పడి నా విమానం కూలిపోయింది. పాపాత్ముడి దృష్టి ఎంత గొప్పదో చూసారా, ఇంద్రుడి విమానాన్ని కూల్చేసింది. ఈ విమానం పైకి లేవాలంటే ఆ భృసుండి మునికి వీడు ప్రాయశ్చిత్తం చెయ్యాలి, చేస్తే కానీ ఈ విమానాన్ని పైకి లేవదు అనగా వెంటనే రాజుగారు భృసుండి గారు ఎలా వస్తారండి అన్నట్ట. భృసుండితో పాటుగా గణపతి కూడా మన దగ్గరికి రావాలంటే ఒకటే ఒక మార్గం ఉన్నది, అదే సంకటహర చతుర్థి వ్రతం. సంకటహర చతుర్థి వ్రతం అని ఒక గొప్ప వ్రతం ఉన్నది. ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరణ చేసినట్టయితే భృసుండి గారు ఇక్కడికి వస్తారు. వస్తే ఇక మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అయితే సంకటహర చతుర్థి వ్రతం ఎలా చేయాలి, ఇంద్రుడే చెప్పాడు. ఈ వ్రతం చాలా సులభం చేయటం, ప్రతి మాసంలో కృష్ణపక్ష చతుర్థి సంకటహర చతుర్థిగా పిలువబడుతుంది. వ్రతాల్లో చాలా వ్రతాలు ఉన్నాయి, సంకటహర చతుర్థి అంటే రెండు వారాల్లోనూ ఎప్పుడైనా చేయొచ్చునట, కానీ ప్రధానంగా ప్రతి మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి సంపూర్ణ సంకటహర చతుర్థి అని పిలువబడుతుంది. అది కూడా మధ్యాహ్నానికి చతుర్థి ఉండాలి. ఉదయం 11 దాకా తది ఉండి 11 తర్వాత చవితి వచ్చింది అనుకోండి, మధ్యాహ్నం 12 చతుర్థి ఉంది కదా, అదే సంకటహార చతుర్థిగా చేసుకోవాలి. చంద్రోదయం అయ్యే సమయమునకు ఈ చతుర్థి ఉండి తీరాలి. ఈ వ్రతం శమీవృక్షం దగ్గర చేస్తే తొందరగా ఫలిస్తుంది, జమ్మి చెట్టు దగ్గర. అందుకే జమ్మి చెట్టు వేసాం మన పీఠంలో, సరదా కోసం వేసామేమిటి. రేపు 21 పత్రుల యొక్క చెట్లు వేస్తాం, వేసినప్పుడు మీరు వచ్చి అక్కడ కూర్చొని చూసుకోండి. ఇది ప్రతి మాసంలో కృష్ణపక్షంలో చవితి నాడు విఘ్నేశ్వరుని పూజించే వ్రతం. ఈ వ్రతం ఎప్పుడైనా ప్రారంభించవచ్చు, కానీ శ్రావణ మాసంతో మొదలు పెట్టడం ఎక్కువ మంచిదట. మొదటి మాసం శ్రావణం, రెండవ మాసం భాద్రపదం వస్తే ఎక్కువ మంచిది. ఈ సంకటహర చతుర్థి వ్రతం చేసేవాడు విఘ్నేశ్వరుడి యొక్క ప్రతిమని పెట్టుకుని 16 ఉపచారాలతో ఆయన్ని పూజించాలి. తప్పక సాయంత్రం పూట చంద్రుడి ఉదయం అవుతున్న టైంలో పూజించాలి. అనగా పగలు నువ్వు ఎంత పూజ చేసినా చేయకపోయినా సాయంత్రం మాత్రం విఘ్నేశ్వరుణ్ణి పూజించి తీరాలి. అలా పూజిస్తేనే దాన్ని సంకటహర చతుర్థి వ్రతం అంటారు. పగలు పూజించి రాత్రి పూజించకపోతే మాత్రం సంకష్టహర చతుర్థి వ్రతం కాదు. శ్రావణ మాసంలో నెయ్యి, లడ్డు ఈ రెండు విడివిడిగా విఘ్నేశ్వరుడికి నివేదన చేయాలట. కాస్త నెయ్యి నివేదన చేయాలి, లడ్డూలు నివేదించాలి. మోదకాలంటే ఇక్కడ లడ్డూలు. ఈ రెండు నివేదన చేసి మనము తినాలి, ఇతరులకి పెట్టాలి. ఇది నివేదన చేయకపోతే సంకటహర చతుర్థి వ్రతం వ్రతం కాదు, గుర్తుపెట్టుకోండి. శ్రావణ మాసంలో నెయ్యి లడ్డు తిని తీరాలి. చతుర్థి వ్రత కథనంలో 59 అధ్యాయంలో గణేశ పురాణంలో ఉపాసనాఖండంలో చెప్పబడింది. ఇక రెండవ మాసం భాద్రపద మాసం. ఈ మాసంలో పెరుగు నివేదించాలి, కమ్మని పెరుగు, పులుపు రాకూడదు. పుల్ల పెరుగు పనికిరాదు, బాగా పైన మేగడ కూడా ఉండాలి. ఆ పెరుగు నివేదించి తాము కూడా పెరుగు అన్నం తినాలి, ఇతరులకి పెట్టాలి. ఆశ్వేజ మాసంలో మాత్రం చవితి నాడు ఉపవాసం ఉండి ఏ పిండో సత్యనారాయణ ప్రసాదం లాంటిదో తినాలి. ఆ రోజు మాత్రం అన్నం తినకూడదు. కార్తీక మాసంలో పాలు, పానకం స్వామివారికి నివేదన చేయాలి, తాము తినాలి, ఇతరులకి పెట్టాలి. పాలు పానకం అంటే తినడం అంటే తాగడం అన్నమాట. ఇక్కడ మళ్ళీ మార్గశిర మాసంలో ఉపవాసం ఉండాలి. ఇందాక చెప్పినట్టుగా ఏ పిండో చేసుకోవాలి, అది కూడా సాత్వికమైన పిండి. మళ్ళీ ఏమిటి, ఉప్పుడు పిండి తినొచ్చన్నాం కదా అని మంచి పోపు టాపు లేచిపోయేలా చేసుకుని, జీడిపప్పులు వేసుకుని, వేరుశనగ గుళ్ళు వేసుకుని, దానికి మళ్ళీ నేమో చట్నీ చేసుకుని, సాంబారు వేసుకుని, మళ్ళీ ఉల్లిపాయ సాంబారు వేసుకుని తింటే అది చతుర్థి వ్రతం కాదు. కేవలం ఉప్పుడు పిండి, అందులో ఉప్పు తప్ప ఎక్కువ పోపు ఉండకూడదు. చట్నీ నంచుకోకుండా తినాలట. ఏ విధమైన అనుపానాలు ఉండకూడదు, ఉట్టి పిండే తినాలి. పుష్యమాసంలో గోమూత్రం, పానకం నివేదించి తాగాలి. మాఘమాసంలో నువ్వులు నివేదించాలి, తాము కూడా ప్రసాదంగా తినాలి. ఫాల్గుణ మాసంలో పంచదార, నెయ్యి నివేదన ప్రసాదంగా సేకరించాలి. చైత్రమాసంలో పంచగవ్యం అంటే ఆవు నుంచి వచ్చే 5 పదార్థాలు. గవ్యం అంటే ఆవు నుంచి వచ్చే పదార్థం. అవి పంచగవ్యం అంటే 5 ఆవు నుండి వచ్చే పదార్థములు. ఏమిటది, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నుండి వచ్చే నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రం, ఈ 5 కొంచెం కలిపి నివేదన చేసి తాము తినాలి. కొందరికి అనుమానం, ఆవు పెరుగు ఎలా వస్తుందండి, పాలు వస్తాయి కదా అని. మళ్ళీ పిచ్చి ప్రశ్న కాదు, పాలు కాచి తోడు పెడితే పెరుగు అవుతుంది అని అర్థం. ఆవు నెయ్యి అంటే డైరెక్ట్గా నెయ్యి వస్తుందనే, ఆవు పాలు తోడుపెట్టి చిలికి అందులోంచి వెన్న తీసి కాస్తే నెయ్యి వస్తుందన్నమాట. సరే, పేడ ఎలాగో డైరెక్ట్గా ఇస్తుంది, మూత్రం కూడా ఇస్తుంది. 5 కొద్ది కొద్దిగా కలిపి నివేదన చేసి పుచ్చుకోవాలి, పంచగవ్యం అంటారు దాన్ని. వైశాఖ మాసంలో బీజములను అంటే విత్తనములను, మొలకల్ని తినాలి. పెసలు, గోధుమలు, కందులు ఇటువంటివి నానబెట్టుకుని కొంచెం మొలకలు వచ్చాక స్వామివారికి నివేదించి తాము తినాలి. సన్నగా మొలకలు వస్తాయి కదా, ఈ మధ్య చాలా తింటున్నారు, మరి మొలకలు బాగా తింటున్నారు ఎక్కువగా. జ్యేష్ఠ మాసంలో అన్నం మీద బాగా నెయ్యి పోసి నేతితో తడిపియ్యాలి. ఒక విధంగా చెప్పాలంటే నేతిలో ముంచిన అన్నం నివేదన చేయాలట. ఆ అన్నం తాము కూడా తినాలి, ఇతరికి పెట్టాలట. ఇంత అన్నం తీసుకోండి, అంతా నెయ్యి పోయండి. ఇప్పుడు ఏమవుతుంది, మెతుకు మెతుకు నెత్తితో నిండిపోతున్నావునా? అది నివేదన చేసి తింటే అసలు ఎంత రుచిగా ఉంటుంది మంచి నెయ్యి. ఆషాఢమాసంలో తేనె నైవేద్యం పెట్టి దానిని తీర్థంగా తీసుకోవాలి. ఇలా 12 మాసములు శుక్లపక్షం కాకుండా కృష్ణపక్షంలో ఉన్న చతుర్థి నాడు విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తూ ఇలా నివేదన చేస్తూ తాము స్వీకరిస్తూ ఉంటే వాటిని పదార్థాలని అక్కడికి సంకష్టహర చతుర్థి వ్రతం సంపూర్ణమవుతుంది. యావజ్జీవితం చేయొచ్చు కానీ కనీసం 1 ఏడాదన్నా ఇలా చెయ్యాలి. అప్పుడు వాడికి సకల సిద్ధులు వస్తాయి, మహాపాపాలు పోతాయి. అటువంటి వాడి దగ్గరికి భృశుండు వస్తాడు. భృశుండు వచ్చాడంటే విఘ్నేశ్వరుడు వస్తాడు, ఇంకా వాడికి తిరుగుండదు. అనగానే వెంటనే సూరసేన మహారాజు గారు ఈ పాపిష్టాన్ని కూర్చోబెట్టి ఇంద్రుణ్ణి అక్కడే కూర్చోబెట్టి సంవత్సర కాలం వ్రతం తాను చేశాడు. చివరికి ఆ వ్రతం పూర్తవగానే భృశుండి అనే మహర్షి వచ్చాడు. వెంటనే ఈ కుష్ఠరోగి ఆయన కాళ్ళు పట్టుకుని, ఏది ఈ రాజుగారు దోత, పూర్వజన్మలో నేను తెలియక గణపతి లాంటి మిమ్మల్ని తిరస్కరించానండి, భక్తుల్ని తిరస్కరించకూడదని అర్థమైందండి, క్షమించండి అనగానే వాడు రోగం పోయింది, వాడి పాపం పోయింది. పోగానే విఘ్నేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. రావడంతో కూలిపోయిన ఇంద్రుడి విమానం రివ్వున పైకి లేచిపోయింది. ఇంద్రుడు గారు టాటా అని చెప్పి వెళ్ళిపోయాడు, టాటా బిర్లా చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన ఇంద్రుడు కావాలంటే ఒంటరిగా వెళ్ళగలడు, కానీ వ్రతం చేయకపోతే పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు అనే విషయం లోకానికి చెప్పడం కోసం ఈ పని చేశాడు. ఎంత ఇంద్రుడైనా విఘ్నేశ్వరుడిని పూజించవలసిందే, బ్రహ్మైనా పూజించవలసిందే అని లోకానికి చెప్పడానికి ఆ పనిచేశాడు ఆయన. ఆ విమానం తిరిగి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి సూరసేన మహారాజు విడిచిపెట్టకుండా సంకష్టహర చతుర్థి వ్రతం చేసేవాట. ఈ వ్రతం చేసేవాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోపం పొందకూడదు, గురుద్రోహం చెయ్యకూడదు, పిల్లనిచ్చిన మామగారి మీద ఒంటికాల మీద లేవకూడదు, అత్తగారిని నీకు బుద్ధి ఉందా లేదా నీ కూతురిని ఎలా పెంచేమేమిటని అనకూడదు, అత్తమామల్ని తల్లిదండ్రులు చూడాలి, భార్యని గౌరవించాలి, తల్లిదండ్రుల్ని పూజించాలి, గురువులకి ప్రదక్షిణ చేయాలి, ఇవన్నీ చేసి వ్రతం చేస్తేనే వాడు బాగుపడతాడు. కొంతమంది కుమారులు వ్రతం చేస్తారు కానీ నియమాలు పాటించరు. నియమం పాటించకపోతే ఉపయోగం అది? నశ్రేయో నియమం వినా, నియమము లేనిదే శ్రేయస్సు లేదు, వ్రతం యొక్క ఫలితం ఉండదు. రాసేవాళ్ళు ఈ నియమాలు తప్పనిసరిగా రాయండి, వ్రతాలకి ఈ నియమాలు ఉండాలి, ఇవి లేకపోతే ఇంకేమిటి ఉపయోగం? తర్వాత అన్నిటికంటే గొప్పతనం ఏంటో తెలుసా? మంగళవారంతో కూడిన బహుళ చతుర్థి నాడు, కృష్ణపక్ష చతుర్థి మంగళవారం కలిసి వస్తే ఆ రోజు చేసిన వ్రతం 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. రెండో అత్యంత మంగళప్రదమైనదట ఆ వ్రతం. సూరసేనుడు యావజ్జీవితం చేసి తరించాడు అని ఈ కథను ఎవరెవరికి చెప్పారని చెప్పుకున్నాం. భృగు మహర్షి ఎవరికి చెప్పాడు? సోమకాంత మహారాజు గారికి, ఆయన భార్య సుధర్మకి చెప్పాడు. అత్యంత పవిత్రమైన ఈ కథని ఇక్కడికి మనకి 9 రోజుల కార్యక్రమం మన అదృష్టవశాత్తు పూర్తయింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.